400 సంవత్సరాల కింద గతి లేని వాళ్ళు కదా వాళ్ళందరూ. ఇంకైతే వాళ్ళకి ఆయుష్ ప్రమాణం అవి ఏం లేదు, 800 సంవత్సరాలు ఎన్ని వందలని మనం లెక్క పెట్టుకుంటాం, మనం తిరుగుతున్నాం కనుక వాళ్ళు కదలటం లేదు కనుక వాళ్ళ కాలం ఆగిపోతుంది అక్కడ, స్తంభించిపోయింది అనమాట అక్కడ. ఇంకైతే వాళ్ళు చాలా ఏడబెట్టి బతుకున్నారు అంటే కూడా పోలీసునే చెప్తారు. ఇంకైతే వాళ్ళు బతికి ఉన్నారా లేదా కూడా వాళ్ళకి తెలియదు అసలు. యాక్చువల్గా స్థిరంగా ఉండిపోయారు వాళ్ళు అక్కడ. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గురువులందరూ కూడా కలిసి 1425 మీటింగ్ వేస్తున్నారు, చిన్న మీటింగ్ వాళ్ళు. మనకైతే ఇప్పుడు ఇంటి 500 సంవత్సరాలు అయిపోయింది అనిపిస్తుంది. వాళ్ళకి అసలు ఏం చేంజ్ లేదు, వాళ్ళు అప్పుడే ఇప్పుడు అలాగే ఉన్నారు అక్కడ. వాళ్ళు శంబాలాలు కూర్చుని వాళ్ళు ప్లాన్ ఏం చేశారు అంటే, మనం చాలా ధర్మాలు అవి మనం మానవులకు బోధ చేశాం, ముఖ్యంగా 6 ధర్మాలు సాయిబాబా ఎంబలంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సత్యసాయిబాబా ముద్ర ఉంది కదా ఇక్కడ, సనాతన సారథి దానిపైన వేసి ఉంటుంది. అర్జున స్తంభము అగ్ని, దాని తర్వాత ఒక్కొక్క పెటల్లో ఒక దాంట్లో ఓంకారం రాజు, ఇంకో దాంట్లో చంద్రుడు చంద్రుడు, ముఖ్యమైనటువంటి ధర్మాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ గురువులు అందరూ కలిసి పాపం సత్యసాయిబాబా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నాం అంటే, మనం అన్ని ధర్మాలను ఉద్ధరిస్తున్నాడు అనుకుంటున్నాం. ఏం కాదండి, అక్కడ ఏ సంకేతాలు ఉన్నాయో ఆ ధర్మాలని నాశనం చేయడానికి వాడు ఉద్దేశం అనమాట. అస్త్రాన్ని పుష్టుడు ఎలా తీసి పారేశాడో అలాగే ఈ ధర్మాలన్నింటినీ కూడా సమూలంగా తీసి పారేద్దాం. ఈ ధర్మాలు ఏవి కూడా ఏ ఉద్దేశంతో మనం ఆ ధర్మాలను ప్రపంచానికి అందజేశాము, ఆ ధర్మాన్ని కరెక్ట్గా వాడు ఉపయోగించుకోవటం లేదు కనుక ఆ ధర్మాలు మొత్తం ఇంకా ప్రపంచంలో మ్యూజియంలో పెట్టుకునే వస్తువుల్లాగా ఉంటాయి తప్ప ఆ ధర్మాన్ని మనం ఉపయోగించుకోలేరు మనిషి. అంతేత ఇంకా కొత్త ధర్మాన్ని ఇవ్వాలి, కొత్త ఐడియాని ఇవ్వాలి ఆధ్యాత్మిక దేవతలో అని ఆ గురు పరంపర అప్పుడు మొట్టమొదట ఆ కబీర్దాస్ చేత అవతరణ జరుగుతుందనమాట. అదే పీరియడ్లో అవతరణ జరిగి ఇంకా అక్కడ నుంచి అతను దీజా తీసుకుంటూ వస్తున్నాడు, ఆ కొత్త ధర్మం ఎలా ఉండాలి ఏం చేయాలి అని. అంతేత ఏం చేయాలి, మనం ఏం సాధన చేయాలి, మనం మిగతా వాళ్ళకి ఏం చెప్పాలి అనే తపన ఉన్నవాడు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గురు పూర్ణిమ నాడు గురువుగారు ఆ గురువుగారి వెనకాతలు ఉన్నటువంటి అర్థశాస్త్రాలు చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, ఆధ్యాత్మికత ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత కాదు అన్నది చాలా స్పష్టంగా ధైర్యంగా మనం చెప్పగలిగారు. గురువు గోపురాలు ఈ యజ్ఞాలు ఇవంతా మనం ఏం చేసుకున్నప్పటికీ కూడా ఇవి ఒక భౌతికమైనటువంటి వాంఛను పూర్తి చేసుకోవటానికి మనం ప్రయత్నించేటటువంటి ప్రయత్నాలే తప్ప ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లే ప్రయత్నం మనం ఏమీ చేయటం లేదు దేవాలయాలతో పూజారితో సహా. ఇది మనం మొట్టమొదట మనుషులకి అర్థం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే, ఏ ధర్మంలో ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్ పాయింట్ ఏ ధర్మము కూడా మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయటం లేదు. ఏమని చెప్తుంది, ఏ ధర్మం అయినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా రోగాలు నయం చేస్తాడు కనుక వెళ్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాడు కనుక వెళ్తాం. అంటే ఇదంతా ఎక్కడ ఏ స్థాయి మనస్సు, ఇదంతాను భౌతిక జగత్తు స్థాయిలో ఉన్న మనస్సే కదా. అంచేత ముందు ఆధ్యాత్మికత అంటే ఇది కాదు అని చెప్పగలగాలి. సాధారణంగా ఎవరి గురువు గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు సాధారణంగా మెజారిటీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, అదిగో ఫలానా వాళ్ళకి రోగం తగ్గింది, ఫలానా వాళ్ళకి ఇది జరిగింది, ఫలానా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, ఫలానా వాళ్ళకి ఇది వచ్చింది అనేటటువంటి ఆస్పెక్ట్ మనం ఏ విధంగా చెప్పుకుంటాం అంటే, ఒక ధర్మ ప్రచారం చేసుకున్నట్టు చెప్పాలి. ఇక్కడ ధర్మ ప్రచారం ఏం కాదు, అది పార్టీ ప్రచారం అనమాట. అంటే మా పార్టీ గొప్పది, మా పార్టీలో గ్యారంటీ అంటే తప్ప నిజమైన ఆధ్యాత్మికత ఏమీ లేదు కనుక. గురువు గారు ఎప్పుడు కూడా ఆయన బతికిండగా ఆయన చేసినటువంటి మ్యాజిక్లు అనుకుంటారే, దేనికోసం ఎంతమంది మనుషులు వెళ్తారో అది పబ్లిష్ అవనివ్వలేదు చెప్పనివ్వలేదు. ఒకే ఒక వ్యక్తి గురువు గారు ఉండగా ధైర్యం చేసి చెప్పాడు ఆ మాట, బ్రిడ్జ్లో రాశాడు కళ్యాణ గురువు గారు తీసుకుని వారు మనుషులు నేను చచ్చిపోయినామని కనిపించింది. అది జరిగిన ఒక సంవత్సరం లోపల ఆశ్రమం నుంచి గంటే ఇవ్వబడ్డాడు. ఆయన ఏదో డబ్బు ఇచ్చేసాడు అది చేశాడు అని కాదు, ఇచ్చేసినట్టు నేను తెలిసింది చెప్పొద్దు అన్నది చేశాడు. ఇది కాదయా చచ్చిపోయినా బతికించడం ఆధ్యాత్మికత ఏం కాదు, అసలు నీకు చావు లేదు అని చెప్పగలడు ఆధ్యాత్మికత. రెండింటికి చాలా తేడా ఉంది. ఈ శరీరాన్ని నేను కొనసాగించాలి, ఇది చేయాలి, అది జరగాలి అని చెప్పుకుంటే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది, మెటీరియలిజమే అవుతుంది. అది ఆధ్యాత్మికత ఏంటి అంటే వాడికి అర్థమయ్యేది చెప్పగలడానికి, నువ్వు అదే శరీరంలో ఉంటావు లేకపోయినా నువ్వు ఉంటావు, వాడు ఉన్నాడు అని మనం గుర్తించగలగాలి. ఈ రెండు మనం చెప్పించగలిగేటటువంటి రిలిజియన్ మనం తీసుకురాగలిగితే అది గురువు గారు ఈ జగద్గురువులు వీళ్ళందరూ చేసేటటువంటి మొట్టమొదటి ప్రయత్నం. అది ఈ మొదటి ప్రయత్నాన్ని ఎప్పుడు సఫలం అవుతుంది అంటే, మళ్ళా ఈ పిరమిడ్స్ యొక్క రుచి కలగటం మొదలైంది. కింద పిరమిడ్స్లో అదే చెప్పబడేది, మిగతా దేవి చెప్పేవాడు కాదు పిరమిడ్స్లో. అలా మనం చెప్తున్నాం కదా పిరమిడ్స్లో ఏం చెప్పేవాడు అంటే, రాజ్యరికం పొందే ముందు ఆ యువరాజుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి, నాయన ఈ శరీరం వేరు నువ్వు వేరు, నువ్వు ఎప్పుడూ బతికే ఉంటావు, నీకు కావనేది లేదు, అంచేత నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ సత్యాన్ని గుర్తుంచుకో, ఈ సత్యాన్ని గుర్తుంచుకొని నువ్వు నిర్ణయం చేసినప్పుడు నువ్వు చేసే ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్గా ఉంటుంది. అందువల్ల పృథ్వీపతి విష్ణు వంశ లేకుండా అవడు అని, నా విష్ణు పృథ్వీపతి అని ఆ విష్ణు వంశ కంటిన్యూటీ ఉండేది. విష్ణు అవుతాడు ఆ రాజు, ఆ దేవవంశ ఉన్నవాడే రాజు అవుతాడు అనే నమ్మకం ఇప్పటికీ మనకుంది. ఇప్పుడు అలా జరగటం లేదనుకోండి, ఇప్పుడు రౌడీ వంశం ఉంటే కానీ రాజు అవటం లేదు, అది వేరే విషయం. అంచేత ఇది ఫస్ట్ మనం చెప్పాల్సింది ఆధ్యాత్మికత యొక్క కరెక్ట్ ఆస్పెక్ట్ లో మనం చెప్పాల్సింది ఏంటి అంటే, భౌతికమైనటువంటి కోరికలు మీరు కోరుతూ ఉన్నంత వరకు అది భౌతిక కోరికలు తీర్చుకునేటటువంటి ఒక సాధనంగా మీరు ఆధ్యాత్మికతను మర్చించారు. మొన్న టీవీలో ఆయన భాస్కరానంద యోగా గురించి పెద్ద యోగాచార్య, ఆయన అదే ముచ్చుకున్నాడు. యోగాసనాలు ఎక్సర్సైజ్ చేస్తే యోగాసనాలు అంటారేంటి ఆ రోజు, యోగాసనాలకి ఎక్సర్సైజ్ చేస్తే సంబంధం ఏంటన్నాడు. అంటే యోగం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో, ఆసనం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఉన్నాం. అది కొన్ని మనకు తెలియకపోతే ఆశ్చర్యం లేదా చెప్పే గురువులు దాన్ని యోగాసనాలు అంటున్నారు. అది ఓ ఎక్సర్సైజ్ కింద తీసుకోవాలి, ఎక్సర్సైజ్ కింద ఉపయోగించుకోండి, అభ్యంతరం లేదు, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, అదంతా జరుగుతుంది కరెక్టే, కానీ అది యోగము కాదు. కానీ యోగం పేరుతో ఎక్సర్సైజ్ చేయటం అనేది రాబోయే కాలానికి సూచిస్తుంది అనమాట. ఆఖరికి ఆ ఎక్సర్సైజ్ అవి ఏ పేరుతోనైనా యోగము కలిపితే కలిపిన వాడికి బాగా యోగిస్తుంది ఇప్పుడు కదా. కానీ ఈ యోగాసనాల పరిమితి వీటిలో కూడా జరుగుతున్నటువంటి వక్రీకరించినటువంటి భారతీయ ఆధ్యాత్మికతను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా గాయత్రి గురు వారి మీద ఉంది. చెట్టి గురువు గారు చాలా స్పష్టంగా వాటి గురించి చెప్పారు కనుక మిగతా గురువులు వాళ్ళు చెప్తున్నా ఇంత స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. ఇంకా ఇది కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి, మీరు శారీరకమైనటువంటి ఆసనాల ద్వారా, శారీరకమైనటువంటి పిండి మొక్కల ద్వారా ఆధ్యాత్మికతను పొందలేదు. అంటే ఆ శరీరాన్ని మీరు ఎంత కష్టపెట్టుకున్నా, శరీరాన్ని ఎంత అంత టింకర్గా మార్చినా, శరీరం ఏదో మాత్రమే మారొచ్చు, శరీరానికి బలం కావచ్చు, చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు మీరు, అది వేరే విషయం, కానీ అది ఆధ్యాత్మిక కాదు. అంటే ఆసనాల్లో జరుగుతున్నటువంటి ఈ వక్ర భాష్యాన్ని మనం పక్క పెట్టాలి. ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి, ఆరోగ్యం కోసం చేసుకునే ఆసనాలు ఉన్నాయి, అవి పక్క పెట్టేయండి. ఈ ఆసనాలలో యోగం గురించి చెప్పే ఆసనాలలో ఒకటే మనం గుర్తుంచుకోవాలి, అది ఆయన టీవీలో కూడా చెప్పాడు, స్థిరచకం ఇది ఆసనం. ఏదైనా మీరు సాధన చేసుకుంటున్నప్పుడు ఈ శరీరం మీకు గుర్తు రాకుండా ఉండే స్థితిలో మీరు పెట్టుకోండి, దాన్ని మతం వేసుకున్నారు, కాళ్ళు నిలబెట్టుకోండి. ఇంకా సాధన ఏం చేస్తారు మీరు అంటే కాలు దాకుంటే దాచేసుకోండి, ఏది గొప్పలు అంటుకోపాము, ఆత్మకి కాలు దాచినా ఒకటి దాకపోయినా ఒకటి దిశలేదు. ఒక మహారాష్ట్రియన్ సెయింట్ పేరు గుర్తు రావటం లేదు నాకు, ఒకసారి శివలింగం మీద కాలు పెట్టుకుని గర్భ మీద పడుతున్నాక పేరు గుర్తులేదు గౌతమ కృష్ణదాసులు ఒక మహాత్ముడు, ఎప్పుడో రాత్రి వచ్చాడు పడుకున్నాడు, అప్పుడు గుడి ద్వారా ఎప్పుడు తెరిచి ఉండే పాపం దేవుణ్ణి జైల్లో పెట్టడం ఇప్పుడే అలవాటు అవుతానమాట, తాళాలు వేసి తాళాలు వేసి దేవుణ్ణి బంధించగలిగే వాళ్ళ గొప్పతనం నాకు అర్థం కావడం, శరీరయాత్రని మీరు ఎలా బంధిస్తారు అనేది కూడా నాకు తెలియదు. కానీ సరే అనేక రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి, కానీ అక్కడ తలుపులు తెరిచే ఉండేవి ఎప్పుడు కూడా ఆ టైంలో, ఆ మహాత్ముల టైంలో 200-300 సంవత్సరాల కింద రావడం. అతను ఏం చేశాడు, నిద్ర వస్తుంది కదా అని చెప్పి తన మూటనేమో తల కింద పెట్టుకున్నాడు, కాలు శివలింగం మీద పెట్టేసాడు, ఎత్తుగా పడుకున్నాడు. రెండో రోజు పూజారి వచ్చాడు, కొడుకు సహజంగా పూజారి కొడుకు మండిపోతుంది కదా, వాడు మా పొచ్చేస్తే లేపాడు స్వామీజీ ఉంటా నిద్ర, అంటే వాడేమంటున్నాడు నిద్రలో పాప అలా తిరిగిపోయి ఉంటాడు, నిద్రలో తెలియకుండా వేసేసాడు శివలింగం మీద అనుకున్నాడు. ఈ స్వామీజీ ఊరుకోవచ్చు కదా, పోలీసులే లేచిపోయి ఊరుకోలేదు, లేదయ్యా నేను నాకు తెలుసు శివలింగం ఉందని, నేను కావాలని అక్కడ పెట్టానండి, ఇంకా తోడు మండింది తీతీ కాదన్నాడు. నేను చాలా ముస్లాండ్ అయిపోయాను కదా, నేను కాలు తీస్తే లాభం లేదు, శివలింగం లేని చోట ఎక్కడైనా ఉంటే నీ కాలు తీసి ఎక్కడ పెట్టే అంటే వాడు తిప్పపోయాడు కాదు, అక్కడో శివలింగం తిప్పపోయాడు అక్కడో శివలింగం విన్నారు ఈ కథ మీరు. ఇది నిజమైన ఆధ్యాత్మికత యొక్క లక్షణం. అంచేత ఈ కథ విన్నారు కదా అని మీరు కూడా గుళ్ళో గడిపోయి శివలింగం మీద కాలు పెట్టద్దు, మీరు ఇప్పుడు కూర్చున్నది కూడా శివలింగం మీదే, అంతే కదా మనం కూర్చున్నది కూడా దేవుడి మీదే, అది గుర్తుంచుకోండి తప్ప కథలో లాగా మళ్ళీ అక్కడ గడిపోయి ఆ ఆచరణ చేస్తే మళ్ళీ అది పెద్ద కష్టం వస్తాయి, దేనికోని కష్టాలు. అంచేత ఈ తత్వాన్ని బోధ చేసుకోవాలి మనం, ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నాము, నిజంగా సర్వవ్యాపి అని నమ్మండి, అంతే తప్ప ఒక గుళ్ళోనే ఉన్నాడు ఇంకో చోటు ఉన్నాడు, ఒక దాన్ని మస్జిద్లో ఉండడు, మస్జిద్ పడగొట్టేయాలి, లేదు మన రామ మందిరమే నిర్మించాలి, నిన్ను నువ్వు అడిగావే గురువు దానికి గురువు యొక్క ఆన్సరే, వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అసలు ఈ భ్రమ ముందు పోవాలి, మస్జిద్లో ఉంటాడు క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఈ మందిరంలోకి రాదు, వాళ్ళ యేసు ప్రభు పాప అక్కడే ఉంటాడు, మన రాముడు ఇక్కడే ఉంటాడు, వీళ్ళందరూ కూడా అసలు ఒకటే అని మనం అంటూ ఉంటాం. మళ్ళా మనం స్తోత్రాలు చేసుకున్నప్పుడు అవి చెప్పినప్పుడు ఈశ్వర్ ఏంటది ఈశ్వర్ అల్లా తీరున్నానని మన సంస్కృతి శ్లోకాలు కూడా చదువుతాం కదా సంధ్యావనంలో ఏంటని శివాయ విష్ణుడు బాయ విష్ణుడు భక్తజుని అంటే సర్వదేవ నమస్కారం. సర్వదేవ అంటే మన అందులో ఏసు వస్తాడు, అల్లా కూడా వచ్చేస్తాడు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని చెప్తాం. మళ్ళీ మిగతా దేవుడు దండం పెడితే మాత్రం మనం వెళ్ళిపోతాం. ఈ ఆధ్యాత్మికత యొక్క ఈ పిచ్చితనం పోవాలి, ఈ కన్ఫ్యూజన్ పోవాలి. కనీసం ఈ గురు పూర్ణిమ నాడైనా మనం ఈ గాయత్రీ పరివారం వాడి ఈ భ్రమను పోగొట్టుకోండి. ముందు ఈశ్వరుడు ఆకారం లేదు, నిరాకారికి అద్భుతమాయ, నిరాకారుడు యొక్క తమాష అయినటువంటి మాయాది. ఆ మాయ ఎలా వస్తుందో అంతా తర్వాత ఆలోచిద్దాం మనం. కానీ ఫండమెంటల్స్ గాయత్రీ పరివారి వాళ్ళు ఆచరణలో కనిపించాల్సింది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనం నమ్ముకున్నప్పుడు, ఈశ్వరుడు ఒకే రూపంలో ఉంటాడు అని నమ్మకుండా, ప్రతి చోట కూడా ప్రతివాడు ప్రతి వ్యక్తి ప్రతి చోట అంతా కూడా ఆ ఈశ్వరుడు కనిపించాలి అనే కోరికతో చేయాలి. ఈ స్థాయి ఉన్న వ్యక్తి మొట్టమొదటి సాధనల ముందు ఈ స్థాయి చేరుకున్న వ్యక్తి అరవింద్ జైల్లో పడేస్తారు మనం తీసుకెళ్ళి. ఎందుకు అంటే ఒక బాంబు కేసులో ఇరుక్కున్నాడు కాకోరియా, కాకోరి బాంబు కేసులో ఆయన పెద్ద నిర్వహించింది నక్సలైట్ అరవింద్ కూడా. గురుగారు టైప్ ఆఫ్ నక్సలైట్, ఆయన ఆలోచనలు అవి కూడా అలాగే ఉంటాయి. అందుకే ఈ మన హిందువులకి ముఖ్యంగా ఈ పూజాలకి వాళ్ళకి గురువుగారి గురించి చెప్తే ఇప్పుడు భగభగ అందులోనే ఇరుక్కులు జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లోకి వెళ్ళాక ఆయనకు అనుమానం వచ్చింది, అసలు ఈ మార్గం కరెక్ట్గా నేను ఎన్నుకోలేదేమో అని. అంటే భయపడిపోయి కాదు, మరి తను గురి చేసేస్తారేమో, ఉరి వేసేస్తేనే చచ్చిపోతానేమో అని కాదు. సరే నేను బాంబు వేసాను, ఇద్దరు బ్రిటిషర్స్ చచ్చిపోయారు, సరే బాగానే ఉంది, నేను అనుకున్నవాడిని కూడా చంపలేకపోయాను నేను. మరి ఈ విధంగా నేను చేసి నేను చచ్చిపోతాను, తనకి ఉరి చేస్తారు చచ్చిపోతారు. చివరికి లాభం ఏమైంది, భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం నేను చేస్తున్నటువంటి కోరికకి ఈ విధమైన బాంబింగ్స్ దీనివల్ల లాభం లేదు అనుకుంటూ అతను కూర్చున్నట్ట. కూర్చుంటున్నప్పుడు వివేకానంద గురించి అతను అరవింద్ ఇంకా ఆయన ఆధ్యాత్మిక సాధన మొదలెట్టలేదు అసలు, ఇంకా ఏం తెలియదు బాబా. అతను అప్పుడే ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చాడని నేను చెప్పాను కదా, అసలు ఈ ఆధ్యాత్మికతలు అది అసలు ఏం తెలియవు. ఈ పూజలు అవి కూడా అతను తెలిసింది ఏంటంటే పూజలు అది వేసుకోవటం, హ్యాట్ పెట్టుకోవటం, తిరగా దాచుకోవటం, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టీ తాగటం. టీ తల్లారిపోతే అంటే 78 కప్పులు ఎన్నో వచ్చేవి అతనికి ఒక కప్పు టీ తాగటానికి. అంటే 2-3 కప్పులు వేసాను, వేడి తక్కువైపోయింది, పక్కన పెట్టేస్తే మనం ఇంకో కప్పు టీ వచ్చేది. అలాగే 78 కప్పులు టీ తాగితే ఒక కప్పు టీ వేడిగా తాగలిగేవాట ఆయన. ఆ స్థాయి వ్యక్తి అతను. అంటే మీరు మెటీరియలిజం గురించి ఆలోచించుకుంటే అంత గొప్ప మెటీరియలిస్ట్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు తగ్గున్న వాడికి. కానీ అతను కూడా చివరికి ఇది వేస్ట్ అనుకున్నాడు. వేస్ట్ అనుకుని సరే భారత స్వాతంత్రాన్ని పోరాడటం మొదలెట్టాక ఆ కాకోరి బాంబు కేసులో ఇరుక్కున్నాక ఇదంతా ఆలోచన అతను మొదలైంది. అప్పుడు ఈ మార్గం అంతా కరెక్ట్గా లేదేమో, ఏదో చేయాలి ఎలా చేయాలి అంటే వివేకానంద గుర్తులు వినిపించింది. వివేకానంద కమిటీ కలిగినటువంటి భగవద్గీత తర్వాత మొదలెట్టాడు. భగవద్గీత చదువుతో 5వ అధ్యాయంలో ప్రభావిస్తుంది, వాసుదేవ సర్వనటి సమహాత్మ సుదూర్ంగా అర్థం కాలేదు. ఇంగ్లీష్ మాత్రం చదివాడు, సంస్కృతాన్ని పెద్దగా చదవలేదు. ఇంగ్లీష్ కమెంట్ వివేకానంద చదువుకుంటున్నాడు. కానీ చదవటము అధ్యయనం చేయడానికి తేడా అది, మనం చదువుతాం ఆ శ్లోకం చదువుతాం అర్థం చదువుతాం ముందుకెళ్ళిపోతాం. అతను మాత్రం అది చదివాడు అక్కడ, వాసుదేవ సర్వనటి సమహాత్మ సుదూర్ భవన అన్నాడు. అంటే ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్ని తెలుసుకున్నటువంటి మహాత్ముడు దుర్లభుడు అంటే చదువు కదా, సుదుర్లభ అన్నాడు. చాలా కష్టం అన్నాడు కృష్ణుడు. ఏంటబ్బా అందులో చాలా చాలా కష్టంగా ఉన్నది చేయాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. గురుతత్వం గొప్పతనం ఏంటి అంటే చిన్న చిన్న వాళ్ళు చేయరు. ఏదైనా మైక్ ముందు నుంచున్నాడు అతను వివేకానంద నుంచుని ఒకే ఒక మాట అన్నారు, ప్రభుత్వం చూసుకుంటుంది అమెరికా. ఆ 10 నిమిషాల పాటు టీ బ్రేక్ అంతా చప్పట్లు పడుతూ కూర్చున్నారు. ఆ ఊపి ఎక్కడి నుంచి వచ్చింది, ప్రదర్శన సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే ఏంటిట అది. ఇప్పుడు అందరూ అంటారు భయ్యో మరి బహనో అని, ఎవడంటలేదు, ప్రతివాడు అంటున్నాడు, ఎవడు చప్పట్లు కొట్టలేదే. మరి వివేకానంద అంటే చప్పట్లు కొట్టారు అప్పుడు పార్లమెంట్ ఆఫ్ రివియన్స్లో, ఫారెన్ కంట్రీలో ఒక మాట్లాడితే ఫెడరేషన్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఆ చప్పట్లు కొట్టించే బాధ్యత మాత్రం గురువు తీసుకుంటాడు, అది చెప్పదలుచుకున్నాడు. కానీ ఆ చప్పట్లు కొట్టడానికి సాహసం నువ్వు చేయాలి, అక్కడికి వెళ్ళి పార్లమెంట్ ఆఫ్ రివియన్స్లో దానికి కావాల్సినటువంటి భౌతికమైన వనరులు తీసుకుని చెల్లో వడికి టీ బ్రేక్లో నీకు 10 టైం ఇస్తానంటే నాకు టైం ఉంది కదా, టీ బ్రేక్లో ఎవడు వింటాడు నా మాట అని అనుకోలేదు అతను. అంటే ప్రతికూలమైనటువంటి అంటే అనుకూలం కానీ ఎంత ప్రతికూలం కరెక్టేనా, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అంటే అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా గురువే చూసుకుంటాడే అని ధైర్యం చేసి కనుక మనం ఒక మాట మాట్లాడిస్తే చప్పట్లు వాటింతా అవే మోగుతాయి. ఆ తర్వాత 10 తర్వాత టీ బ్రేక్ అది మర్చిపోయారు, 45 చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయనకి తెలియదు ఏం చెప్పాడో, వాళ్ళకి తెలియదు ఏమన్నాడు, వీళ్ళ చప్పట్లు మాత్రమే గుర్తున్నాయి. ఆ తర్వాత మీటింగ్ నుంచి వివేకానంద స్పీచ్ రాత్రి చివరిలో పెట్టేవారు, మనుషులు చదివి వెళ్ళిపోతూ ఉంటే తర్వాత వివేకానంద గారు మాట్లాడతారు అది గుర్తుంచుకోండి అనేవాళ్ళ. ఆ పార్లమెంట్ ఆఫ్ రివియన్స్లో టైం ఇవ్వగలుగుతుంది అది. ఆ స్థాయికి గురువు తీసుకెళ్తాడు, మూకం కరువుతే వాచాలను, రంగుం లండయితే గురువు, మాట్లాడిన వాడి చేత మాట్లాడించేస్తాడు. కాళ్ళు లేని వాడి చేత కొండల్ని దాటించేస్తాడు, ఇదంతా కరెక్టే. కానీ మనం కూర్చుంటే కాదు ఒక చోట. ఇది పవమాన అంటే జరగంది జరిపించడం పవమాన శక్తి. అందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తుంది. అంటే జరిగేది జరగటం పావక, అన్నం ఉంది, బియ్యం ఉంది, నీళ్లు పోసం ఉడికించాం, నీళ్లు ఉన్నాయి, బియ్యం ఉంది, బియ్యం లేదు, అన్నము లేదు, నీళ్లు లేవు, కానీ అన్నం వండించేసాం అనుకోండి, అది పవమాన. అది సూర్యుడిని చూస్తుంది కనుక అక్షయపాత్ర ద్రౌపదికి ఇచ్చినటువంటి శక్తి కూడా ఏమి లేకుండా అది ఉండిపోతూ ఉంటుంది. అది పవమాన శక్తి అనమాట అక్షయపాత్ర. ఆ అక్షయపాత్ర ప్రకృతిలో మనకు కనిపిస్తూనే ఉంటుందని చెప్పాను కదా. ఒక విత్తనం నాటుతాం, అది అక్షయం అయిపోతుంది. అంతే, ఎక్కడి నుంచి అక్షయం అవుతుంది, ఎలా అక్షయం అవుతుంది అన్న దాన్ని మనం కనుక ఆలోచిస్తే, భూమిలో నాటితే కానీ అక్షయం అవ్వడం లేదు. అది భూమిలో ఆ విత్తనం నాటాక ఆ విత్తనం పైకి వచ్చి అక్షయమైనటువంటి అనేక విత్తనాలు ఏర్పడుతూ ఉంటాయి. భూమిలో నాటడం అంటే ఏ భూమిలో నాటాలి? మనోభూమిలో నాటాలి. ఈ మనోభూమిలో నాటాలి అంటే మనోభూమికి ఎటువంటి లక్షణం ఉండాలి? భూమి యొక్క లక్షణం ఉండాలి. కనుక ఈ పవమాన శక్తి మీలో ఉండాలి అంటే, ఇందాక అతను అడిగిందేమో అనుకుని అనుకున్నాను నేను, ఓర్పు భూమికి ఉండాల్సి, భూదేవి అంత ఓర్పు ఉండాలి అని చెప్పుకుంటాం కదా. ఈ ఓర్పు అనేది కావాలి శిష్యుడికి. ఆ ఓర్పు లేకపోవడం వల్ల సాధనా ఫలితాలు చాలా మందికి రావటం లేదు. సాధన ఫలించకపోవడానికి కారణం అసలు ఏమీ లేదు, ఆ ఓర్పు ఒక్కటే లేదు. కళ కూడా చెప్పాను కదా, చెట్టు కింద కూర్చుంటే ఆకులు ఉన్నాయి, ఎన్ని జన్మలు ఎక్కుతాయో అన్ని జన్మలు ఎక్కుతాయి, కానీ డైట్ అంటాడు. అంటే ఆ ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేకుండా నేను 2 రోజుల నుంచి చేస్తున్నానండి, 4 రోజుల నుంచి చేస్తున్నానండి గాయత్రి మంత్రం, కష్టం అనమాట. ఆ ఓర్పు ఇప్పుడు లేదు, క్యూలో నుంచోలేము మనం. సహిష్ణుత అనేది పూర్తిగా పోయింది. నా టర్న్ వచ్చేంత వరకు నేను నుంచుని ఉంటాను అని అందరూ నుంచుని ఉంటే అసలు ఎక్కడా రష్ ఉండదు, ఎక్కడా ఏ విధమైనటువంటి బాధ ఉండదు. కానీ కాదు కదా, నాకే ముందు చేయాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఆ ముందు అనేది లేదు. గురువు గారు కూడా వెయిట్ చేయాల్సిందే. ఆ ఫలితాలు వచ్చేంత వరకు మనోభూమిలో నాటాక విత్తనం నాటాక ఆ విత్తనం ఫలించడానికి గురువు గారికి అంత టైం పడుతుంది, మనకే అంత టైం పడుతుంది. కానీ గురువు గారు కనుక ఆయనకి తొందరగా పనిచేయటం, మనం నాటాం కనుక ఆలస్యంగా ఫలించటం ఉంటుంది. మామిడి చెట్టు నాటాం అనుకోండి, గురువు గారు కూడా నాటారు, మనం కూడా నాటాం. ఫలించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాయలు తీపి మారవచ్చు, అది వేరే విషయం. దాని గురించి మేము వాదించదు. కానీ ఫలించడానికి ఈక్వల్ టైమే పడుతుంది ఇద్దరికి. ఈ ఈక్వల్ టైము అన్ఈక్వల్ టైము వాటిలో ఉన్నటువంటి సాధనా రహస్యాలలో పవమానం అనే పద్ధతిని మేము కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ నాటుట అనే ప్రక్రియని కనుక మనం నేర్చుకోగలిగితే పవమాన అగ్నిని మనం ఉపయోగించుకోగలుగుతాం. దానికి గురువు గారి తన ఆత్మగతలో అధ్యాయం గుర్తులేదు, నాటు పోసుకునే అధ్యాయం ఉంది అక్కడ. దాన్ని తిరిగి తిరిగి చదవండి. అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, భౌతికమైనటువంటి వస్తువుని నాటితే భౌతికమైనటువంటిది అనేక రెట్లు తిరిగి వస్తుంది. భావన ఆలోచనను కనుక మీరు నాటితే అవి అనేక రెట్లు తిరిగి వస్తాయి. అదే కదా ప్రిన్సిపుల్. గురువు గారు కోరుకునేది, ఆధ్యాత్మిక జగత్తులో ఋషులు కోరుకుంటున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకునేది ఏంటంటే, భౌతికమైనటువంటిది మీరు నాటాల్సిన పని లేదు. రెడ్ క్రాస్ సొసైటీస్, రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్ అవి కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా మళ్ళీ ఫ్రీ ఐ క్యాంప్ పెట్టాల్సిన పని లేదు. గాయత్రి పరివారి వాళ్ళు అలాంటి యాక్టివిటీస్లో మీరు పాలు పంచుకోకండి అని చెప్పారు గురువు గారు చాలాసార్లు. అది చెప్పడానికి కారణం ఏంటి అంటే, భౌతికమైనటువంటి హెల్ప్ ఇవ్వడానికి కావలసిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మళ్ళా గాయత్రి పరివారు ఎండాకాలంలో ఒక మీరు ఏమంటారు శనివేంద్రం పెట్టాల్సిన అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు పెడుతున్నారు, అవసరం అయితే ఇంకోటి వాళ్ళే పెట్టుకుంటారు. ఇది కాదు నాటాల్సింది, ఇది కాదు మనం పోయాల్సింది. భావనలు ఆలోచనలు అంటే కోరికలు, మంచి కోరికలు. అదే కదా మనం ఏమో చెప్పుకుంటాం, సదాశయాలు. వాటిని మనం గుర్తిస్తాము అని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనము వాడికి ఉన్నటువంటి సంపద వాటి ద్వారా కాకుండా సత్కర్మలు సదాచరణ ద్వారా గుర్తిస్తాము. ఈ సదాలోచనల ద్వారా గుర్తిస్తాము. ఈ మంచి ఆలోచనని నాటడం ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనకి పవమాన జగత్తులో స్టార్ట్ అవుతుంది. ఈ పవమాన అగ్ని, ఈ అగ్ని దీక్ష తీసుకునేటప్పుడు, గురువు దగ్గర నుంచి ఈ దీక్ష మనకు వచ్చినప్పుడు, ఎప్పుడు కూడా ఈ దీక్ష చాలా తమాషగా అందిబడుతుంది. ఇప్పుడు మనం మారిపోయామో మనకు తెలియదు. అమరకీటక న్యాయంలో ఒక పురుగుని తీసుకొచ్చి అంటూ ఉంటుంది, ఎప్పుడు అది కూడా మారిపోతుంది. అదేవిధంగా మనం అలా రిపీట్ చేసుకుంటూ ఉంటే ఆలోచనని, మెల్లిగా మన మనోభూమిలో ఆలోచనలు నాటిపోతాయి. బ్రెయిన్ వాషింగ్ అని చైనా వాళ్ళు డెవలప్ చేశారు. ఇది చాలా నవల్స్లో వాటిలో కూడా వింటారు. అసలు ఆ మాట కూడా ఇప్పుడు చాలా వాడుకలో వచ్చేసింది, బ్రెయిన్ వాషింగ్. బ్రెయిన్ వాషింగ్ అంటే ఏం లేదు, ఒకే విషయాన్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. గోబెల్స్ అనే పేరు హిట్లర్ యొక్క ప్రోపగాండా మినిస్టర్. హిట్లర్ చాలా గొప్పవాడు అని చెప్పాలన్నమాట. అది చెప్పడానికి ఎలా చెప్పాలి, హిట్లర్ అసలు గొప్పవాడు కాదు యాక్చువల్గా, కానీ ఆ గోబెల్స్ సూత్రాన్ని కనిపెట్టాడు. అదే సూత్రాన్ని బ్రెయిన్ వాషింగ్లో కూడా ఉపయోగించుకుంటాం, అదే సూత్రాన్ని గురువు గారు కూడా ఉపయోగించుకుంటారు. అంటే ఈయన విషయాలు సంబంధం లేదు ఈయనకి, ఆ ప్రిన్సిపల్ ఒకటే అని చెప్తున్నాను నేను. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక మాట రిపీట్ చేశారనుకోండి అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మీకు కూడా. ఓ 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఒక సంఘటన మీరు రిపీట్ చేశారనుకోండి, మీకే డౌట్ వస్తుంది. మొదట మీరు నవ్వుతో చెప్పుంటారు, అది 2వ సారి 3వ సారి 4వ సారి 10వ సారి చెప్పేసరికల్లా అసలు మీకే డౌట్ వస్తారు నిజంగా జరిగిందేమో అని. గోబెల్స్ కనిపించిన సూత్రం అది. అంచేత గురువు గారు ఏం చెప్తున్నారు అంటే, యుగ నిర్మాణ యోజన సత్ సంకల్పాలలో సంకల్పం అనే పదం పెట్టారు. అక్కడ సంకల్పము ఆలోచనకి చాలా తేడా ఉంది. ఆలోచనలు ఏంటి, రకరకాలైనటువంటి ఆలోచనలు మన మనసు సిద్ధంగా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ సంకల్పం వస్తే అది పూర్తయినంతవరకు నిద్రపట్టదు. సినిమాకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. కానీ మా ఫ్రెండ్ డాక్టర్ ఒక ఆయన ఉంది, ఆఖరికి సినిమాకి వెళ్దాం అనుకున్న రోజు మీరు సినిమాకి వెళ్ళలేకపోతే మీరేం సంకల్పం మాస్టారు అండి. సంకల్పాన్ని డెఫినేషన్ అలా తీసుకోవద్దు. సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సినిమాకి వెళ్ళి తీరాలి, సంకల్పమే అది డెఫినేషన్ వరకు కరెక్టే. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్తే అది సంకల్పం, వెళ్ళకపోతే ఆలోచన. అర్థమే లేదు సంకల్పానికి అంటే. ఏదైతే మీరు తప్పనిసరిగా చేసి తీరుతారో దాన్ని సంకల్పం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం, దాన్నే దీక్ష అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ దీక్షలో గురువుగారు చెప్పేటటువంటిది ఏంటి అంటే, మీరు 18 ఆలోచన సూత్రాలను ఆచరణీ అన్నారు. దాన్ని మనం రోజు చదువుకుంటూ ఉంటాం. అది మీరు చదువుతూ ఉండండి, దాన్ని ఆచరించామా లేదా అన్నది గాబరాలో మీకు పడుతుంది. ముందు పారాయణ చేసేస్తూ ఉండండి. ఎంతమంది గీతా పారాయణ చేయటం లేదు? వాళ్ళు గీతలో చెప్పింది ఆచరించకపోయినా చాలా మహాపండితులు అని చెప్పి వాళ్ళకి చదువులు కప్పుతున్నాం కదా, చదవటం చదివినంత మాత్రమే. అలాగే ఈ యుగ నిర్మాణ యోజన సూత్రాలు ముందు మీరు చదవటం మొదలెట్టి వీలైతే అందులోని 9 గుణాలు ఆయన చెప్పారు, నాగరికత నైతికత అని చెప్పారు కదా. ఈ 9 గుణాలు మనం మనలో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలు, మిగతా గుణాలు మిగతా వాటికి అవే వచ్చేస్తాయి. ఇది పవమాన అగ్నికి లక్షణం అన్నమాట సంకల్పము. ఈ సంకల్పము అనే పదాన్ని పవమాన అగ్నికి పర్యాయ వాచ్యంగా మనం వాడచ్చు. సంకల్పము, దీక్ష, పవమాన అగ్ని ఇవంతా ఒకే పదానికి రకరకాల పేర్లు. దీన్నే మనం ఇంకా ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళి దీక్షా ప్రకరణలోకి వెళ్తే ప్రాణదీక్ష అంటాం. ఈ ప్రాణదీక్ష యొక్క ముఖ్య లక్షణము, ఈ బహుమానం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, నాటాడు రైతు పొలంలో 5 బియ్యం వస్తున్నాడు, ఏం కోరుకుంటాడు? 10 అయితే బాగుందంటే 10 అవడానికి వాడు ఏదో అవస్థ పడతాడు, చేస్తాడు వస్తాడు, అప్పుడు తృప్తుండదు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకాస్త యూరియాయో అవో అవి ఏంటంటే తర్వాతనే నిమ్మి పెరుగులు వేస్తాడు, ఫెర్టిలైజర్స్ వేస్తాడు కదా. ఇవంతా ఏం చేసాడు వాడు? తక్కువ ఈల్డ్, తక్కువ దిగుబడి ఉన్న దానికి ఎక్కువ దిగుబడి. ఆ తమాషా అక్కడ చూడండి, పవమానము పావకాకి తేడా ఏంటంటే, మీరు ఒక గ్లాసుడ్ బియ్యం పెడితే ఆ గ్లాసుడ్ బియ్యమే వస్తుంది మీకు ఉడికి, దానికి సరిపోయే ప్రపోర్షన్లో. కానీ ఇక్కడ పవమానలో మీరు అనేక రెట్లు ఎక్కువ మీరు ఆశించవచ్చు, ఆశించడానికి తగిన ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అది తేడా 2-3. ఆ తేడా మీకు అర్థమవుతే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందటం. అందుకే మన మానసిక జపానికి చూడ వైఖరి స్టేజ్లో జపానికి 1000 లాభాల్లో తేడా ఉంది అని మంత్రశాస్త్రం చెప్తూ ఉంటుంది. మౌనంగా మీరు చేసేటటువంటి జపానికి, మన మానసిక జపానికి ఉపాంశ జపము, వైఖరి జపము అని 3 జపాలు మనం మంత్రశాస్త్రంలో చెప్పుకుంటూ ఉంటాం. వైఖరి జపము అంటే తెలివి కదులుతూ ఉంటాయి, సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దానికంటే 10 ఎక్కువ తెలివి కదులుతూ ఉండి సౌండ్ బయటికి రాకుండా ఉండేటటువంటిది 10 ఎక్కువ అన్నారు ఉపాంశ జపము. అది అంతా కాకుండా కేవలము మనసుతో చేస్తే, మీరు కేవలము మనసును ఉపయోగించి నాలుక అది ఏమి కదలకుండా చేస్తే వైఖరి జపం కంటే 1000 ఎక్కువ అవుతుంది అని ఫలితం. 1000 ఎక్కువ వస్తుంది అన్నమాట మనోభూమిలో కనుక మీరు నాటకం అలవాటు చేసుకుంటే ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈ ఈల్డ్ ఎక్కువ అయ్యే ప్రాసెస్ అది మనలో ఉన్నటువంటి అగ్ని వల్ల డెవలప్ అవుతుంది. ఈ సాధనలో రామకృష్ణ పరమహంస పంచవటిలో చేస్తున్నప్పుడు పంచాగ్ని విద్యాన్ని భౌతికంగా కూడా చెప్పాడు. 5 అగ్ని పెట్టుకుని చాలామంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అది చేయొచ్చు. అది అంటే ఏంటి, మానసిక స్థాయిలో చేసేటువంటి సాధనని భౌతిక స్థాయిలోకి దింపేశాడు అనమాట. చుట్టూ 5 అగ్ని వెలిగించుకుని అగ్ని మధ్య కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇంకోటి చూసి ఉంటారు, వాడు అగ్ని మధ్య తపస్సు చేసినా చేయకపోయినా సినిమాల్లో వాటిలో చాలాసార్లు చూపిస్తారు. వర్షం అది కురిసిన తర్వాత వాడు ఇంకా తపస్సు చేస్తే ఆ వేడి ముల్లోకాలకి చేరిపోయి ఆ వేడి తట్టుకోలేక దేవతలు కదిలిపోయి వీడి తపస్సుని భంగం చేయటం ఎలా అని ఆలోచిస్తారంటే, చాలామందికి ఒక అపోహ ఏంటి అంటే, దేవతల పని ఇదేనేమో. వీళ్ళ పని ఏంటి అంటే, ఎవడైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాడి తపస్సు భంగం చేయటమే వాడి ఉద్దేశం అనుకుంటాం. అన్ఫార్చునేట్, అది ఆ విధమైనటువంటి ఆలోచన రావటం అంత తలకింద ఆలోచన అయిపోతాయేమో కలియుగంలో. అక్కడ ఉన్న రహస్యం ఏంటి అంటే, ఈ దేవతాశక్తులకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన శరీరం ఉంది, ఎంతసేపు మనం పనిచేయగలం? 8 పనిచేయగలం, 9 పనిచేయగలం, 10 పనిచేయగలం, 11 పనిచేస్తే పడిపోతారు. అంటే శరీరం మిమ్మల్ని పడేయాలనుకోలేదు. మీరు అప్పుడు పడిపోకపోతే అసలు మనం ఉండవు, అంటే ఆ శరీరం బ్రేక్డౌన్ అయిపోతుంది. అది అంచేత మనసు యొక్క శక్తికి అధిగమించి వీడి తపస్సు యొక్క సంకల్పం ఎప్పుడైతే వాడి క్షేత్రాన్ని మించి బయటకు వెళ్తుందో మనస్సు అలసిపోయి పడిపోతుంది. అది మనస్సు అలసిపోయి పడిపోతే మీరు పైలోకాలకు వెళ్తారు, ఉచ్చ స్థాయికి వెళ్తారు. మనోభూమిలోనే ఉంటే మీరు పడిపోతారు. అంతే తప్ప దేవతలు ఏం పడలేదు అక్కడ. కానీ కథలు అవి ఎలా చెప్పుకుంటా ఉంటే దేవతల పని ఇదేనేమో, వాళ్ళు పడేశారేమో అని చెప్పుకుంటాం. మరి అలా అలాంటి భ్రాంతులు వచ్చేసే ఆలోచన జగత్తులో. కానీ ఆ భ్రాంతిని మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ ఇంద్రుడు, ఏ దేవత,
మీ సాధనని భంగం చేయడానికి ప్రయత్నం చేయదు, వాళ్ళకి అవసరం లేదు. మీరు ఏం చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ లోకాలు వాళ్ళకి క్షేమంగా హాయిగా ఉంటాయి. కానీ మనస్సు బుద్ధి ఈ రెండు పదాలకి తేడా మీరు కాస్త అర్థం చేసుకోవాలి. మనసస్సు పరా బుద్ధి, యోగుద్ధి పరసస్సు సహా. మనస్సులో నాటింది భౌతిక జగత్తులో నాటిన ఫలితాలు మాత్రమే ఇస్తుంది, బుద్ధి అనే క్షేత్రంలో నాటింది అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇది తేడా రెండింటికి. మళ్ళీ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా నేను ఇంకా అవమాన స్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను అవమానం అంటే ఒక లక్షణం ఏం చెప్పానంటే లేనిది పుట్టించడం. ఆ వస్తువు లేదు అక్కడ, దాన్ని కొత్తగా పుట్టించాం మనం. కొత్తగా పుట్టించడం అంటే ఏంటి, ఇదివరకు ప్లాస్టిక్ లేదు, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసింది. అసలు చివరికి ప్లాస్టిక్ ఏజ్ కింద మారిపోయింది. ఈ ప్లాస్టిక్ ఏజ్ కింద మారిపోవడం అన్నది పావక. ప్లాస్టిక్ కనిపెట్టాడే సైంటిస్ట్ మొట్టమొదట, వాడి మనస్సు ఇంకా అది అనేక రకాలు వృద్ధి చెందింది కదా. మొట్టమొదటిసారి ఒక ప్లాస్టిక్ కనిపెట్టేవాడు, అదేమైపోయింది, పవమాన యొక్క లక్షణం అది అని మీరు గుర్తుంచుకోండి. ఏదైనా సరే అనేక రెట్లు అభివృద్ధి చెందింది అంటే మీరు ఆ స్థాయికి వచ్చేసారు అని అర్థం. మీరు టెస్ట్ చేసుకోవాలి, పవమాన స్థితి మీలో ఉందా లేదా, అయితే మన గురువులో ఉందా లేదా. దానికి బెస్ట్ టెస్ట్ గురువులోకి గురుత్వం వచ్చే ముందు, ఒక మనకి యూనివర్సిటీ అది ఉందంటే గురు పీఠం ఉంటుంది, జగద్గురు పీఠం అని. దానికి భౌతిక జగత్తులో ఈకే గారు స్టార్ట్ చేశారు దాన్ని. ఆయన చాలా గొప్ప వ్యక్తి అసలు, ఎవరు అర్థం చేసుకునే వ్యక్తుల్లో ఈకే గారు అలా మిగిలిపోతారేమో. అసలు మిగతా గురువులు కొంచెం కొంచెం అర్థం చేసుకున్నారు, కానీ ఎక్కడాల కృష్ణమాచార్యం ఎవరు అర్థం చేసుకోలేదు. భారద్వాజ గారిని వేదవ్యాసిని అర్థం చేసుకుంటున్నారు, కానీ ఎందుకంటే హైకి తగిన వ్యక్తులని అర్థం చేసుకుంటారు. హైయెస్ట్ స్టాండ్ అయితే మళ్ళీ అవుట్ ఆఫ్ బ్రెయిన్ అయిపోతుంది. ఆ జగద్గురు పీఠం అనేది ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అంటే ఏ విధంగా అవుతాయి, మనకి డిగ్రీ ఇవ్వబడతాయో, ఎవరు పడితే వాడు గురువు అయిపోవటానికి వీలు లేదు. గురువు అవటానికి తగిన సర్టిఫికేట్స్ ఉండాలి, గురువుతో ఇవ్వాలి. కానీ అంతా సూక్ష్మ లోకాలలో సూక్ష్మ జగత్తులో సూక్ష్మ ప్రక్రియలు అందజేయబడతాయి. కనుక మనకి తెలియదు ఆ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఏం చేస్తాయో. దానికి ఒక టెస్ట్ మాత్రం ఉంది. మీరు చూడండి, ఏ గురువు గురించి మీరు చెప్పుకున్నా ప్రపంచంలో, అది క్రిస్టియానిటీకి సంబంధించిన గురువు అవ్వచ్చు, ముస్లిం రిలిజియన్కి సంబంధించిన గురువు అవ్వచ్చు, భారతీయ గురువులు అవ్వచ్చు, ఏ గురువు అయినా కామన్గా ఒకటి వాళ్ళ చరిత్రలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే తక్కువ ఆహారాన్ని చాలా రెట్లు చేశారు అని. ఏ గురువుకైనా కామన్గా మీకు కనిపించేది అది, తక్కువ మంది శిష్యులు ఎక్కువ మంది వచ్చేసారు, భోజనం తక్కువైపోయింది, దాన్ని అనేక రెట్లు పెంచుతారు వాళ్ళు. కామన్గా మీకు కనిపిస్తుంది క్రైస్ట్ ఉన్నాడు, ఏంటది సెవెన్ మూడు చేపలు ఏదో బ్రెడ్లు ఉన్నాయి, అందరికీ పనిచేశాడు. సత్యసాయిబాబా గురించి సరే కొబ్బరికాయ కొట్టేసి అందరికీ పనిచేశారు. దిల్లీలో మళ్ళీ అమ్మ గురించి మనం చెప్పుకుంటాం. మీ గురువు గారి గురించి అనేక సార్లు మీరు ఈ శ్రద్ధాంజలి సమారోహంలోనే చూశారు. ఈకే గారి గురించి అది చెప్పుకుంటాం, ప్రాఫిట్ మహమ్మద్ గురించి కూడా అది చెప్పుకుంటాం. ఈ తక్కువ ఉన్న దాన్ని అనేక రెట్లు చేయటం అనేది అవమానం. ఆ స్థాయికి వస్తే తప్ప వాడు గురువు అవడానికి వీల్లేదు. గురుత్వము పొందాలి అంటే ఇంకోటిక చెప్పాలి అంటే అర్థం ఏంటి, వాడికి అంటించాలి, అనేక రెట్లు అవ్వాలి. ఒక దీపం ఉంది, ఆ దీపం తన శక్తిని కోల్పోకుండా, తన జ్యోతిని కోల్పోకుండా తను ఎంత వెలుతురిస్తుందో అంతే వెలుతురిచ్చేటటువంటి అనేక జ్యోతులను తయారు చేసి చివరికి తన పనిగానే మిగిలిపోతుంది. ఇది అనేక రెట్లు అవుతుంది కదా. ఇది పవమాన శక్తి అంటే అగ్ని యొక్క పవమాన శక్తి. తను నాశనం అవ్వదు, తను అదే శక్తితో వెలుగుతూ ఉంటుంది. కానీ అనేక మంది హృదయాలలో అనేక జ్యోతులలో అదే శక్తిని అది అదే విధంగా ఇవ్వగలుగుతుందో, ఇది పవమాన శక్తి అంటే ఇది సృష్టి యొక్క రహస్యము. ఈ సృష్టి రహస్యాన్ని సైంటిఫిక్ బ్రెయిన్స్లో మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే సైంటిఫిక్ బ్రెయిన్ పవక స్థితిలోనే ఉంటుంది. సైన్స్ ఏదైనా ఒకటి ఆ పవమాన స్థితి నుంచి కిందకి దిగి ఏదైనా ఫార్ములా ఎవడైనా చెప్తే ఆ ఫార్ములాని ఇమీడియట్గా అనేక రెట్లు పెంచేస్తారు, మీరు యూస్ చేసేసుకుంటారు. చెప్తుంటారు కదా గందరగోళం ఏంటంటే సువర్ణ వర్ణం అంటే, సువర్ణం అంటే బంగారము అని అర్థం ఉంది, వర్ణము అంటే అక్షరాలని కూడా అర్థం ఉంది. అక్షరాలతో వాక్ వస్తుంది, మంచి వాక్ సువర్ణ వర్ణం, మంచి మగాదు. ఎప్పుడు ఇంకోళ్ళకి ముంద కలవ చేయకున్న మాటలు మాట్లాడితే ఆకాకొట్టడం అంటే అంతే కదా. ఈనాడు దానికి పదం అర్థం మారిపోయింది, కానీ కొంచెం రకరకాల పదాలు వాడుతూ ఉంటాయి కదా. తన అర్థం ఏంటి, సువర్ణ వర్ణాలని అంటే వాడికి హితవుగా ఉండే మాటలు మాట్లాడతాను తప్ప వాడికి నచ్చని మాటలు మాట్లాడు. దేనికి ఉందని వ్యక్తి ఒక మాటకు నిండిపోతాడు అన్నాడు షేక్స్పియర్. తెలుసా ఏమన్నాడు, ఏమన్నాడంటే మీరు పొగడతకి లొంగలు సార్ అంటే వాడు నిండిపోతాడు. దేనికి లొంగని వ్యక్తి అసలు మీరు ఇది షేక్స్పియర్ చెప్పారు. అంతట ఈ సువర్ణ వర్ణ అంటే ఏంటి, మంచి మాటలు మాట్లాడగలిగే వ్యక్తిలో ఈ శుచి ఎక్కువగా ఉంటుంది, ఈ పవిత్రత ఎక్కువగా ఉంటుంది, బ్రహ్మ దీక్ష ఎక్కువగా ఉంటుంది. ఈ మంచి మాటలు మాట్లాడటంలో సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నబ్రూయా సత్యం అప్రియం. 12 ఏళ్ళు కనుక మీ మాటల్లో ఎప్పుడు ఏ విధమైనటువంటి అబద్ధము చెప్పకుండా, మళ్ళా కండిషన్ ఏంటి, అప్రియమైన మాటలు చెప్పకూడదు. మళ్ళీ ఇంకోటి బాధ కలిగించే మాటలు స్వర్ణామే ఉండాలి తప్ప, బాధ కలిగించే వర్ణాలు మీరు ఉపయోగించకుండా ఉంటే వర్ణమాలలో, అప్పుడు వాడు ఏం చెప్తే అది నిజమైపోతుంది అన్నాడు. అందులోనే పూర్వకాలంలో ఆ పతివ్రతలు, వాళ్ళు పతివ్రతలు అంటే మళ్ళీ పాతివృత్యం అంటే పవిత్రత, మళ్ళీ శుచే, వాళ్ళు సూర్యుడు ఉదయించడం అంటే ఆగిపోతాడు పాపం సూర్యుడు కూడా. జరగదు, చాలా కథలు చదువుతాం, అది అసంభవం అనుకుంటారు మీరు, సంభవమే అది. కండిషన్ ఏంటి అంటే సువర్ణవర్ణం ఉండాలి. సువర్ణవర్ణం అనేసరి కల్లా మీరు డబ్బుని అక్కడ పడేసి లక్ష్మీదేవికి డబ్బిస్తాం తమస్తాది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, చాలా గొప్పవాళ్ళు పరిస్థితి కాదు, అది ఏంటో అసలు కన్ఫ్యూజన్ కదా. ఆలోచించడం ఏదో చెప్పారు వాళ్ళు చేసేస్తున్నాం అంటాం అది. అంచేత ఈ సువర్ణ వర్ణ, ఈ మంచి వర్ణాలు అంటే మంచి మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో, పసుపు రంగు గల మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో, సువర్ణ వర్ణ హరిణి సువర్ణ రజత సజాం అన్నాడు. ఈ సువర్ణ మంచి మాటలు మళ్ళీ ఎలా ఉండాలి, ఏదో ఒకసారి మీకు ఇష్టం వచ్చినప్పుడు ఉన్నా బాగా కొట్టి వాడు పక్కకి వెళ్ళిపోగానే వాడిని తిట్టడం కాదు, రజత సజాం అది మళ్ళీ ఒక వాటర్ ఫాల్ లాగా అలా పడిపోతూ ఉండాలి. సిల్వరీ స్పీచ్ సిల్వరీ అని చెప్తూ ఉండాలి. అలాగే మీ మాటల నుంచి ఎప్పుడు ఆ మాట వచ్చినా కూడా సాయిబాబా చాలా బాగా వాడతాడు ఈ సువర్ణ వర్ణ బంగారు అంటాడు అందరికీ. ఎవరు వెళ్ళినా సరే బంగారు అంటాడు. హిరణ్య వర్ణ మంచి బిల్డింగ్స్ అవి బ్రహ్మాండం ఒకటి బాగుంటుంది చెప్పడం కరెక్టే చెప్తాను చూడండి. కాబట్టి మరి మిగతా ఆర్గనైజేషన్స్ లో చేత ఈ శుచి, ఈ పవిత్రత, ఈ పవిత్రత మనకి అందాలి. ఈ పవిత్రత అనే అగ్ని మీ జీవనంలో వెలగాలి అనే దానికి దీపయజ్ఞ నుంచి యుగయజ్ఞానికి ఏ క్షణంలో అయితే గురువు గారు మార్చారో అక్కడ ఉన్న పదాన్ని మీరు చూడండి. పవిత్రత అనే పదాన్ని వాడటం మొదలెట్టారు. అంతవరకు ఆయన అపవిత్ర పవిత్ర అనే మంత్రం ఏంటో మిగతా లేదు. కానీ ఇప్పుడున్న మంత్రాలు కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే అది బ్రహ్మదీక్ష సంబంధించిన మంత్రాలు అంతా కూడా ఈ యుగయజ్ఞము అనే పేరుతో దాన్ని పెట్టాల్సి వచ్చింది. అంటే యుగానికి సంబంధించిన యజ్ఞం అది. ఈ యజ్ఞ ప్రక్రియలో పవిత్రత అనే పదాన్ని ఎక్కువగా వాడారు ఆయన. పవిత్రత అంటే శుచి. ఇంతేత భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి పావక అగ్నితో చేసేటువంటి గాయత్రి హోమం నుంచి, ఒక దీపము ఒక జ్యోతి అనేక జ్యోతులుగా వెలిగేటటువంటి దీపయజ్ఞ ప్రక్రియ నుంచి, శుచి పవమాన యజ్ఞ ప్రక్రియ నుంచి, శుచి అనే యజ్ఞ ప్రక్రియలో మంత్రాలన్నీ మార్చేశారు. ఆయన ఎందుకు మారుస్తూ కూర్చుంటారో చాలామంది తెలియక చాలామంది నా మీద విరుచుకుపడ్డారు కూడా. మీ గురువు గారికి అసలు స్థిరత్వం లేదా స్థిరీభూయాతను ఆయన చెప్తూ ఉంటారు. కానీ అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆయనతో ఉన్న పెద్ద మా గురువు గారితో నాకు ఆయనకు వచ్చే దెబ్బలాట, అంటే బాధ ఎక్కడ వస్తుంది అంటే ఆయనతో ఒకటి అంటారు, మీరు చెప్పేది ఏదో అందరికీ తెలిసేటట్టు చెప్పి చేయొచ్చు కదా అని. ఏమర్థం అవుతుందో ఏమంటే చెప్పడం ఎందుకు మనం లాక్కెళ్ళిపోతా వాళ్ళని అని ఆయన ఇంకా చాలా గొప్పతనం. ఒక సాధువు దగ్గరికి ఒక దేవత వచ్చాడు. వచ్చి దేవతను చాలా మంచి వ్యక్తి అనమాట, అతను చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచివాడు, ఎప్పుడు అందరికి మంచి కోరుతూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి మీకు ఒక వరదానం ఇవ్వదలుచుకున్నాం మేము, నువ్వు అడిగారు నాకు మీరే ఒక్కలేదే అవ్వ, మీ పని మీరు చూసుకోండి, నా పని మేము చూసుకుంటాము అని నేను అడిగేసాను. క్వశ్చనే లేదు, లాభం లేదు, మీకు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందే, మీకు ఒక వరదానం ఇస్తాం మేము, మీరు దాన్ని తీసుకోవాల్సిందే. సరే ఒక పని చేయండి, నా నీడ ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు రోగముక్తులు అయిపోతే చాలు నాకు అని. అదేంటే నేను చేయబడితే రోగముక్తులు అయిపోతే బాగుంది, నేను ఇచ్చేస్తే బాగుంది అని అడగొచ్చు కదా, నా నీడ పడితే బాగుంది అంటే నీడ ఎప్పుడు కూడా దళితుడికి ఆపోజిట్ సైడ్లో పడుతుంది. సరే వీడికి తెలియదు నీడ ఎవరి మీద పడుతుంది, నీడ పడిన వాడికి కూడా తెలియదు ఎవడి నీడ వాడి మీద పడిందో, ఎందువల్ల వాడి రోగం పోయిందో. ఆ స్థాయి వ్యక్తుల్ని తయారు చేయడం గురువు గారి యొక్క ఉద్దేశం. చూసావా నేను చెప్పాను జరిగిపోయింది అని కాకుండా, అసలు నువ్వేం చెప్పావో ఎవరికి చెప్పావో ఏం చెప్పావో జరగకుండా లాక్కు వెళ్ళిపోయేటటువంటి ఆ స్థాయి వ్యక్తి ఈయన. అసలు ఆయన నీడ ఎవడి మీద పడుతుందో, ఎవరికి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాడు, ఎవరికి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మాతాజీ నువ్వు జారిందని చెప్పానే అక్కడే నువ్వు జారింది మాతాజీ. ఏం చెప్పింది అంటే మీలో కొన్ని లక్షల మంది ఈనాడు ఇక్కడ తయారై వచ్చారు, మేమే కనుక లేకపోతే మీలో చాలా మందికి రెండు పూట్ల తిండి ఉండని పరిస్థితిలో ఉండి ఉండేవారు. అలాంటి వాళ్ళు మీరు హరిద్వార్కి వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు, అయినా మా పని మీరు చేయటం లేదు, మేము అడగటం లేదు, తండ్రి ఎప్పుడు అడగడు. కానీ ఆయన తరఫున నేను అడుగుతున్నాను అని చెప్పి ఆవిడకి గుర్తొచ్చింది. నోరు జారేనా, అయ్యో ఈ పని చెప్పకూడదు. అప్పుడు ఆవిడ అంటుంది, ఆయన చెప్పడం లేదు కదా, నేను చెప్తున్నాను ఇది అని. గురుగారు అయితే అసలు చెప్పనివ్వరు ఇదంతా, ఏమో ఎంతమందికి ఆయన ఏం చేసాడో అవుడికి తెలియదు. అలాగే ఈ శుచి అనేటువంటి అగ్నిదీక్ష, ఈ బ్రహ్మదీక్ష, యుగ యజ్ఞము అనే దాంట్లో పెట్టేసి ఇచ్చేశారు ఆయన. జరిగిపోతుంది అది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్ష జరిగిందో లేదో స్థూల శరీరానికి ఏం తెలుస్తుందో తెలియదు, అర్థం కాదు. అంతే స్థూల శరీరం అలా జరిగిపోతూ ఉంటుంది. ఆ యుగ యజ్ఞంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈసారి మీరు కాస్త జాగ్రత్తగా చదవండి. అందుకే నేను కండిషన్ పెట్టాను, 20వ తారీఖు కంటే ముందు మీరు యుగయజ్ఞాన్ని కడతా పెట్టేయండి అని. మరి నాకు తెలియదు మీకు కడతా వచ్చిందో లేదో, నాకు రాలేదు అని చేత ఆ యుగయజ్ఞ ప్రక్రియలో ఈ బ్రహ్మదీక్ష, ఈ శుచి యొక్క అగ్ని లక్షణం ఎలా ఉంటుందో తెలుపుతూ తెలియజేస్తూ హిరణ్యవర్ణం హరిణి అని చెప్పాను కదా. హిరణ్యవర్ణం అంటే ఏంటి, పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువవాలి. పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువ అయ్యాయో లేదో తెలియాలి అంటే మనలో సూక్ష్మ దృష్టి ఎక్కువ అవ్వాలి.
పురుష దృష్టి ఎక్కువ అవ్వాలి అంటే మన తేజవలయం మన చుట్టూరా ఉంటుంది. ఆ తేజవలయాన్ని చూడగలిగేటటువంటి శక్తి మనలో వస్తే తప్ప పసుపు రంగు మనలోకి వచ్చిందో లేదో తెలియదు. కానీ మనలోకి పసుపు రంగు వచ్చినా లేకపోయినా పసుపు రంగు బట్టలు మనం వేసుకున్నాం అనుకోండి, సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా ఒక రంగుని చూస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మిగతా అన్ని రంగులు అది ఆకర్షించుకుని అబ్జర్వ్ చేసుకుని అంటే మనలో లీనం చేసుకుని ఆ రంగు వదిలేస్తుంది, ఆ రంగు బయటకు వస్తుంది. అంచేతది పసుపు రంగులో కనిపిస్తుంది మనకి. ఏడు రంగుల్లో మిగతా రంగులన్నీ అది పీల్ చేసుకుంటుంది, పసుపు రంగు బయటకు తెస్తుంది. కనుక అతని వైపు చూస్తూ ఉంటే మనకి పసుపు రంగు కనిపిస్తుంది. ఆ రంగుల్ని ఋషులు ఎలా ఉపయోగించుకున్నారో తెలిస్తే, ఆ ఋషులు ఎంత సైంటిఫిక్గా ముందుకెళ్లారో తెలుస్తుంది. వాళ్ళని పట్టుకుని ఏమీ తెలియని వాళ్ళు అని ఈనాటి రాష్ట్రం ఇస్తుంది, ఎంత తెలియదో అర్థమవుతూ ఉంటుంది మనకి కదా. అంచేత పసుపు రంగు గల వాతావరణం నిర్మించాలి, పసుపు రంగు గల గుణాలు మనం ఉన్నాయో తెలియదు మనకి. అంచేత వాళ్ళు ఏం చేశారు, మన నుంచి పసుపు రంగు బయటకు వస్తే చాలు కదా సైన్స్ అంతే కదా రూలు. అంచేత పసుపు రంగు బయటకు ఎలా వస్తుందంటే పసుపు రంగు బట్టలు వేసుకోండి అన్నారు. దాని తర్వాత పసుపు రంగులో ఇంకొక లక్షణం కూడా ఉంది, సాధారణంగా ఎక్కువ పళ్ళు పసుపు రంగులో ఉంటాయి. ఎన్ని పళ్ళు వదిలేయండి, సాధారణంగా ఏదైనా పక్వానికి వచ్చి పళ్ళు అవి వస్తే అరటిపళ్ళులో కూడా పసుపు రంగు అరటిపళ్ళుగా పసుపు రంగులో ఉంటాయి, లేకపోతే నారింజ రంగు దానికి సంబంధించిన అందులో పండుగ మారటం అనేది ఉండే ఫ్రూట్ ఫలితాన్ని మీరు పొందటం అనేది పసుపు రంగు ద్వారా పొందుతారు. అది ఇంకో రహస్యం సాధనలో. మీరు ఏదైనా ఒక ఫలితాన్ని పొందాలి అంటే ఆ ఫలితానికి పసుపు రంగు కలపాలి. మీరు సాధనా రహస్యాలలో ఎప్పుడైనా వీలవుతే గురు పూర్ణిమ సందర్భంలో కలుసుకున్న పరిస్థితుల్లో మనం దాని గురించి చర్చకోవక్కర్లేదు, ఫలితాలన్నీ గురువుగారే ఇస్తారు. కానీ ఆ ఫలితాలు పొందటానికి ఈ పసుపు రంగు ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తున్నాడు శ్రీసూక్తంలో. హిరణ్యవర్ణం అని హరిణి, ఈ హిరణ్యవర్ణం ఎందులో ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే మళ్ళీ పసుపు బట్టలు వేసేసుకుంటారేమో, మీరు పళ్ళు అవి తెచ్చుకుంటారేమో కాదు నాయన. హరిణి అంటే లేడీ అని అర్థం ఉంది. అనేక అర్థాలలో శ్రీసూక్త మంత్రాలలో ఎన్ని అర్థాలు ఎన్ని చోట్ల ఎలా ప్రజ్వలిస్తాయి, హరిణి అంటే మనస్సు కూడా. హరిణి చంచలం అంటే లేడీ లాంటి చపలమైనటువంటి మనస్సు. ఆ మనస్సు పసుపు రంగులో ఉండాలన్నాడు తప్ప మీరు బట్టలు అవి పసుపు రంగులో వేసుకుంటే లాభం లేదు నాయన అని శ్రీసూక్తంలో మొదటి మంత్రంలోనే వాడు ఎంత స్టేజ్కి లాక్కి వెళ్ళిపోయాడు అంటే, మీ ఆలోచన స్థాయికి వెళ్తే కానీ శ్రీసూక్త మంత్రాలు ఫలించవు. నేను సస్వరంగా శ్రీసూక్త మంత్రాలు చదువుతున్నాను అంటే ఏం లాభం లేదు. అక్కడ కావాల్సినది మార్పు ఆలోచనలో, పసుపు రంగు గల ఆలోచనలు మనస్సులోకి రావాలి అని. తర్వాత ఏంటి, సువర్ణవర్ణం అనుకున్నాం కదా, మంచి భాష, అందమైనటువంటి భాష, అందమైనటువంటి భావాలు మీ మనసులో ఎప్పుడు ఉండాలి. అందుకే గురువుగారు ఇప్పుడు కూడా ఆ మాట చెప్పకుండా ఆయన ఏం చెప్తానంటే అందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి అని ఒక మాటలో తెలిసి రాశారు. అంటే ఎంత గొప్పదైనటువంటి విషయాలు ఎంత సింపుల్గా ఆచరణ యోగ్యమైనటువంటి పదాలలో అలా అందించేశారంటే ప్లేట్లో తీసుకోండి పండి. గురు పూర్ణిమ కనుక మరి గురువు గురించి మనం గొప్పతనం తెలుసుకోవాలి కదా, శుద్ధి గురించి చెప్పుకుంటూ ఈ పరిస్థితుల్లో, ఈ సాధన అది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ పవిత్రతని పెంచడానికి కావాల్సిన పరిస్థితుల్లో వెస్టర్న్ కల్చర్ నుంచి భారతీయత వైపు మళ్ళినటువంటి ఒక వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వచ్చింది గురువుకి, అరవిందో. అరవిందో యొక్క తండ్రి అసలు ఇండియనైజ్ అంటేనే అతని కోపం. ఇప్పటికీ అంతే ఫారెన్ ఆర్టికల్ అంటే మనం ఎంత ఎగబడుకుంటాము. మా ఫ్రెండ్ ఒకతను సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్లో ఈ ఫారెన్ వస్తువులన్నీ కూడా మామూలు రోడ్ల మీద ఇక్కడ ఎలా అమ్ముతారో అలా అమ్ముతున్నారు. ఈ ఫారెన్ పెర్ఫ్యూమ్స్, ఫారెన్ వస్తువులు అంతా చాలా తక్కువ ధరకు అమ్ముతుంటే గబగబగతో కొనేసాడు. ప్యాక్ చేసి తీసుకొచ్చాడు రామకృష్ణ, నేను చాలా ఫారెన్ వస్తువులు తీసుకున్నాను, నీకు కావాలంటే నువ్వు తీసుకోవాలి సరే అయ్యాను. తీస్తే అన్నిటి మీద మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఇదేంటయ్యా నువ్వు ఇచ్చేటంటే ఫారెన్ వస్తువులు అన్నాడు, వాడు నన్ను మోసం చేశాడు అన్నాడు. వాడేం మోసం చేయలేదు, సింగపూర్లో ఇండియా కాదు, నేను తప్పేం జరగలేదు కదా. వాడు తప్పించేలేదు అక్కడ, కానీ ఆ ఫారెన్ మోదు మనసు అంచేత ఫారెన్ వస్తువుల మోసు అరవింద్ యొక్క తండ్రి కూడా పడ్డాడు. అంచేత అరవిందోనే అసలు ఇండియాలో ఉండనే లేదు, పుట్టగానే ఫారెన్ పంపించేస్తాడు. ఫారెన్ పంపించేసి అతనికి బెంగాలీ భాష కూడా మళ్ళా తిరిగి ఐఏఎస్ అది పాస్ అయ్యి అది వద్దు అనుకుని తిరిగి వచ్చాక అతనికి కాస్త బెంగాలీ నేర్చుకుంటాడు. ప్రాక్టస్ వాళ్ళ సమన్వయం గురువులకు కావాలి కనుక మొట్టమొదటి ఫారెన్ ఎలా ఉంటుందో చూపించేశారని. ఆ తర్వాత భారతీయత గురించి మనం అర్థం చేసుకోగలిగితే భారతీయత యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. సరే వచ్చాడు అరవిందో. వచ్చిన తర్వాత దూర్వాస మహర్షి తపస్సు చేసినటువంటి స్థలంలో అగస్త్య మహర్షి తపస్సు చేసిన స్థలంలో తపస్సు చేయటం మొదలెట్టాడు. పాండిచేరి ఆశ్రమం ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడ ఒకనొకప్పుడు అగస్త్యుడు తపస్సు చేసిన స్థలం అది. ఆ స్థలంలో ఆ ఆశ్రమాన్ని కట్టుకున్న తర్వాత సాధన మొదలెట్టాడు. ఇతను చేసిన సాధన మొత్తము కూడా
మనం కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుంటే నేను ఒక మాట చెప్పాను, 1926 నవంబర్ 24 తారీఖు పొద్దున్న సత్యాభావ పట్టింది. నవంబర్ 23-24 ఆయన డిక్లేర్ చేశాడు కృష్ణతత్వము అవతరించింది అని. అక్కడ ఎలా తెలుసుకున్నారు మీరు భూమి మీద అవతరించింది అంటే, ఆ రోజు ఆయన మాత మాత అంటే అరవిందుల శిష్యురాలు, అరవిందుల భార్య కాదు ఆవిడ, అరవిందుల యొక్క శిష్యురాలు. అక్కడ ఆవిడ మదర్ అని పిలుస్తారు అక్కడ అరవిందాశ్రమంలో. వాళ్ళిద్దరూ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ రోజు రాత్రి 23 పొద్దున్న, ఆ రోజల్లా కూడా వాళ్ళకి ఆ ధ్యానంలో బంగారు రంగు తలుపులు, ఈ సువర్ణవర్ణం అనే దానికి ఈ లింక్ అనమాట, ఈ బంగారు వర్ణపు తలుపులు 7 అలా 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 తెచ్చుకుంటూ కనిపించేట వాళ్ళకి. ఇదేంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసారు, బంగారు రంగు తలుపులు తెచ్చుకోవటం ఏంటి, ఎందుకు అది కనిపించింది అని. ఇందాక నేను చెప్పాను గురుపూర్ణిమ నాడు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి, గురువు ఏ భాషలో చెప్తాడు, గురువు చెప్పే పద్ధతి ఏంటి, రెండు సంకేతాలు ఏంటి. ఈ సంకేతాన్ని ఆయన మళ్ళా ధ్యానంలోకి వెళ్తే ఆయన అనేక స్థాయిలు 7 స్థాయిలో ధ్యాన పరిస్థితి అరవిందు చెప్పిన వస్తాడు. మైండ్ మనసులోనే కదా ధ్యానం జరిగేది, మైండ్ ఓవర్ మైండ్ సూపర్ మైండ్ మూడు మాటల మధ్యన మామూలు మనస్సు అతిచేతనత్వము సూపర్ మైండ్కి మధ్యన ఇంకో స్థాయి ఆయన చెప్పాడు ఓవర్ మైండ్ అని. ఈ మైండ్ ఓవర్ మైండ్ సూపర్ మైండ్ అని మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఈనాడు మనం చెప్పుకుంటున్న పరిభాషలో పావక అవమాన శుచి అంతే. అందరు గురువులు ఒకే భాష చెప్పారు కానీ అన్ఫార్చునేట్గా వాళ్ళు వేరు వేరు పదాలు వాడటంతో పంపించే, అందరూ ఒకే పదం వాడితే చాలా బాగుంది. అందుకనే గురువు గారు ఏం చెప్పారు అంటే, ఈ విరిజియన్ని కూడా ఒక వైజ్ఞానిక పంధాలో తీసుకురావాలి అంటే, విరిజియన్ని వైజ్ఞానిక పంధాలో తీసుకురావటం లేదు, అది ఎప్పుడు వైజ్ఞానిక పంధాలోనే ఉంది. కానీ సైన్స్లో ఏం చేస్తామంటే, ఒకే భావాన్ని సూచించడానికి ఒకే పదాన్ని వాడతాం. హైడ్రోజన్ అంటే ప్రపంచంలో రష్యనైనా అమెరికానైనా అందరూ హైడ్రోజనే అంటారు, కనుక కన్ఫ్యూజన్ ఉండదు. నేను ఉదజని అని, వాడు ఇంకోటి ఏదో అని, వాడి భాషలో వాడు ఇంకోటి ఏదో అంటే చివరికి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఇంకేత రిలిజియన్ దాంట్లో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకురావడానికి చాలా గొప్ప ప్రయత్నం ఇద్దరు వ్యక్తులు చేశారు. ఒక సమాజం చేసింది, ఇక్కడ ఒక వ్యక్తి చేశాడు. సమాజం ఒక సమాజం అంటే కరెక్ట్నే ఒక సంస్థ, ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకురావడానికి తయారు చేసిన సంస్థ పేరు థియాసఫీ. గ్లావిట్స్కి దాన్ని స్టార్ట్ చేస్తుంది, మొత్తం సైంటిఫిక్ ఆస్పెక్ట్స్లో ఎవరు ఏ విధంగా చేసుకున్నా కూడా ఒకే అర్థం వచ్చేటట్టు ట్రై చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. తను వేరుగా ఈయన ట్రై చేశాడు అరవింద్, కానీ అక్కడ మళ్ళీ రెండు పేర్లు పడిపోయాయి. మళ్ళీ అక్కడ యాస్ట్రల్ బాడీ అంటాడు సూక్ష్మ శరీరానికి థియాసఫీలో, దానికే అరవింద్ వైటల్ బాడీ అన్నాడు. మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ అంతా ఎలా పోవాలి ఎలా చేయాలి అనే బాధ్యత మన గాయత్రి పరివారి మీద ఉంది, అది గుర్తుంచుకోండి. గాయత్రి పరివారి యొక్క అనేక లక్ష్యాలలో గురువు గారు అఖండ జ్యోతి కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఆధ్యాత్మిక వైజ్ఞానిక మాసపత్రిక సైంటిఫిక్ రిలిజియన్ మనం తయారు చేయాలి. అంటే ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఉందే రకరకాల పేర్లు పెట్టేసి ఎవరికి వచ్చినట్టు వాడు రకరకాల మాటలు మాట్లాడు. పరమాత్మ జీవాత్మ ఆత్మ ఈ మూడు పదాల్లో ఉన్న తేడా చాలామంది తెలియదు. ఆత్మ పరమాత్మ జీవాత్మ ఇవంతా కలిపి ఒకేసారి కొట్టేస్తాం మనం. ఆత్మ ఉన్నచోట పరమాత్మ, పరమాత్మ మీద జీవాత్మ ఏమంతా రాసినప్పుడు కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే మనం దేని గురించి చెప్తున్నామో మనకు తెలియదు. ఈ దేని గురించి చెప్తున్నామో తెలిసే దాన్ని ఋషులు పాపం చాలా జాగ్రత్తగానే చెప్పారు. ఈ శుచి గురించి చెప్పుకుంటూ మొదటి శ్లోకంగా చూసుకోండి, హరిణి మనస్సు హిరణ్యవర్ణ పసుపు రంగులో ఉండాలి. మనస్సు పసుపు రంగులో ఉండాలన్నారు, కానీ బట్టలు మీరు పసుపు రంగులో ధరించాల్సిన అవసరం లేదు. కానీ ఋషులు చెప్పారు కదా కారణం, పసుపు రంగు బట్టలు ఎందుకు ధరించమన్నారు అండి.